పదిహేనవ అధ్యాయము. దైవ స్వభావంలో పాలివారు. నీవెవరో నీకు తెలుసా? ఈ ప్రశ్న ఇంతకుముందు అడిగాను. అయినప్పటికీ మరొకసారి ఈ ప్రశ్నను లేవనెత్తటానికి ఇది సమయం. నిజమే, మనం లోకంలో ఉన్నాము కానీ లోక సంబంధులము కాదు. ఇది వాస్తవం. యేసుక్రీస్తు సిలువ మీద చేసిన త్యాగమునందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. ఎఫెసీ పత్రిక 2:8-9 వచనాల్లో రాయబడి ఉంది. అయితే దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకుంటకు అది ఆరంభము మాత్రమే. ఏదేనులో దేవుని యొక్క అసలైన ఉద్దేశం ఏమనగా, సృష్టి నిర్మాణమునకు ముందే దేవుని కుమారులుగా ఉన్న దైవిక కుటుంబంతో తన యొక్క మానవ కుటుంబాన్ని కలపడమే. యోబు గ్రంథము 38:7-8 మనం చూస్తాం. పతనం తర్వాత, మానవుడు పతనమైన తర్వాత కూడా దేవుడు ఆ ప్రణాళికను విడిచిపెట్టలేదు. క్రైస్తవుడా, నీవు దైవికమైన వ్యక్తిగా మార్చబడతావు. ఎలోహిం అనే పదము దేవుని యొక్క పిల్లల్లో ఒకని వలె, యేసు క్రీస్తు వలె నీవు మార్చబడతావు. 1 యోహాను పత్రిక 3:1-3 గల దేవుని వాక్యంలో చూడవచ్చు. వేదాంత పండితులు ఈ ఆలోచనను అనేకమైన కోణాల్లో సూచించారు. దానిలో ఎక్కువగా వినిపించేది మహిమ పరచబడటం. పేతురు దానిని దైవ స్వభావంలో పాలివారగుట అని సూచించాడు. 2 పేతురు పత్రిక 1:4. యోహాను దానిని ఈ రీతిగా చెప్పాడు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడుడి, మనము దేవుని పిల్లలమే అని 1 యోహాను పత్రిక 3:1 రాయబడి ఉంది. ఈ వర్తమానాన్ని బైబిల్ ఏ రీతిగా వివరించిందో ఈ అధ్యాయంలో మనం ధ్యానించుదాం. దేవుని కుమారులు, అబ్రహాము సంతానము, బాబేలు వద్ద తక్కువ స్థాయి కలిగిన దైవములకు దేశములను అప్పగించినప్పుడు ఒక నూతన కుటుంబాన్ని తన కొరకు ప్రారంభించబోతున్నాడని దేవునికి తెలుసు. బాబేలు తరువాత దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆదికాండం 11:1-9, 12:1-8 మనం దీన్ని చూడగలం. అబ్రహాము మరియు అతని భార్య శారాల ద్వారా తన యొక్క వాస్తవికమైన ఏదేను ప్రణాళికను దేవుడు తీసుకురాబోతూ ఉన్నాడు. దేవుని ప్రజలు అయిన ఇస్రాయేలీయులు అబ్రహాము యొక్క సంతానం. ఈ ఇస్రాయేలీయులు దేవుని యొక్క చివరి మంచి పరిపాలనను భూమి మీద తిరిగి ప్రారంభించుటలో అపజయం పాలైనారు. కానీ ఆ సంతానంలో ఒకరు మాత్రం విజయం సాధించారు. దేవుడు శరీరధారి అయి యేసుక్రీస్తుగా ఆదాము మరియు అబ్రహాము దావీదుల వంశావళి నుండి వచ్చి బాబేలు వద్ద తాను తీర్పు తీర్చిన దేశములన్నిటినీ ఒకరోజున ఆశీర్వాదిస్తాడు అన్న వాగ్దానము దేవుని వాగ్దానము. ఆ వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. పౌలు ఈ విషయమును గూర్చి చాలా చోట్ల ప్రస్తావిస్తాడు. ఇక్కడ 2 విషయాలను నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. ఎట్లనగా, క్రీస్తు మర్మము దైవ దర్శనం వలన నాకు తెలియపరిచినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మమేదనగా, అన్యజనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులై ఉన్నారు అను నదియే. ఎఫెసీ పత్రిక 3:3-6. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారని గలతీ పత్రిక 3:26-29 మనం చూడవచ్చు. ఇంతకుముందు అధ్యాయాలలో నేను వివరించిన రీతిగా బాబేలు వద్ద ఆయా దేశములను దేవుడు తక్కువ స్థాయి కలిగిన దైవములకు అప్పగించాడు. పాత నిబంధన అంతటిలో ఇస్రాయేలీయులు కాని వారు ఆ దైవముల అధికారము క్రింద ఉన్న భూభాగంలో నివసించారు. బాబేలు వద్ద ఇస్రాయేలు కాని ఇతర దేశములన్నీ నిజమైన దేవునితో ఉన్న సంబంధము నుండి విభజింపబడ్డాయి. ఇస్రాయేలు మాత్రమే మానవాళి నుండి దేవునికి ఉన్న ఏకైక స్వాస్థ్య భాగముగా ద్వితీయోపదేశ కాండము 32:9 మనం చూడవచ్చు. ఈ విభజింపబడిన దేశములను ఇస్రాయేలీయులు వారిని అనేకమైన పేర్లతో పిలిచారు. వారి యొక్క భౌగోళిక సరిహద్దుల ఆధారముగా లేక వంశావుల ఆధారముగా పిలువబడ్డారు. ఉదాహరణకు ఐగుప్తీయులు, మోయాబీయులు, అమాలేకీయులు అని ఉన్న పేర్లు. నూతన నిబంధనలో వీరందరినీ కలిపి ఒకే పదంలో పిలువబడ్డారు, అన్యులు అని. ఐగుప్తీయులు, మోయాబీయులు, అమాలేకీయులు నూతన నిబంధనలో పిలువబడిన పదమేమనగా అన్యులు. ఈ పదం లాటిన్ భాషలో దేశములకు వాడబడిన అనే పదము నుండి ఉద్భవించింది. నీవు యూదుడవు కానట్లయితే నీవు అన్యజనుడవే. నూతన నిబంధనలో ఉన్న వృత్తాంతము ఏమనగా అబ్రహాము వంశావళి నుండి వచ్చిన యేసు క్రీస్తు కేవలం అబ్రహాము యొక్క జాతి సంబంధులైన ఇస్రాయేలీయులు, యూదులు అనే వారిని మాత్రమే కాదు, కానీ నిజమైన దేవుని నుండి స్వాస్థ్యము కోల్పోయిన ప్రతి దేశంలో ఉన్న ప్రజలను విమోచించడానికి మరణించి తిరిగి లేచాడు. పైన పేర్కొనబడిన వచనాలలో దేవుని కుటుంబంలో అన్యజనులు ప్రవేశించడం అనేది ఒక మర్మముగా పౌలు సంబోధించాడు. దేవుడు తిరస్కరించిన దేశం నుండి వచ్చిన ప్రజలు మరియు ఒకప్పుడు ఇతర దైవముల నియంత్రణలో ఉన్నవారు అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దానములను స్వతంత్రించుకునుట అనేది అతనిని ఆశ్చర్యపరిచింది. సువార్తను స్వీకరించిన వారందరూ క్రీస్తునందు నిజమైన దేవుడు అని పిలువబడే దేవుడైన యెహోవా లేక అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని యొక్క పిల్లలు అని యోహాను సువార్త 1:12, గలతీ పత్రిక 3:26, రోమాపత్రిక 8:14 రాయబడి ఉంది. ఇందుచేతనే నూతన నిబంధనలో విశ్వాసులను గూర్చి నా కుటుంబానికి సంబంధించిన పాలనను వాడటం జరిగింది. కుమారులు, పిల్లలు, వారసులు. నూతన నిబంధనలో విశ్వాసులను గూర్చి వాడబడిన పదము కుమారులు, పిల్లలు, వారసులు మరియు దేవుని చేత దత్తపుత్రులముగా చేయబడ్డామనే భాష వాడబడింది. రోమాపత్రిక 8:15-23, ఎఫెసి పత్రిక 1:5, గలతీ పత్రిక 4:4 మనం చూడవచ్చు. ఈ స్వాస్థ్యమునకు సంబంధించిన భాష స్పష్టముగాను బహిరంగముగాను ఉన్నది. మనము ఎవరమో అది మనకు తెలియజేస్తూ ఉంది. మనము దేవుని యొక్క నూతన మానవ దైవిక కుటుంబము అని తెలియపరుస్తూ ఉంది. విశ్వాసి యొక్క అంతిమ గమ్యం ఏమనగా ఆదాము మరియు హవ్వ ప్రారంభంలో వాస్తవికముగా ఏమై ఉన్నారో ఆ విధముగా అనగా అక్షయమైన వారుగా దేవుని యొక్క మహిమా స్వరూపులుగా దేవుని యొక్క సన్నిధిలో నివసించేవారుగా మార్చబడడం. అయితే అది కూడా మనం ఏమై ఉన్నామో అని పూర్తిగా వివరించలేదు. చాలా ఆశ్చర్యకరమైన భాగం ఏమనగా యేసుక్రీస్తు మనలను ఎలా చూస్తున్నాడు అనేది. కుటుంబము ఐక్యపరచబడుట. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2 దేవుని యొక్క మిశ్రమ కుటుంబము అయిన మానవ మరియు దైవిక కుటుంబం గురించి నాటకీయ సాదృశ్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నాకైతే బైబిల్ ఆసక్తిని రేకెత్తించే భాగాలలో ఇది ఒకటి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 యేసుక్రీస్తు దేవదూతల కంటే గొప్పవాడు అన్న అంశాన్ని తెలియజేస్తూ ఉంది. యేసు కంటే గొప్పవారు దేవుని యొక్క పరలోకపు సభలో ఎవరూ రాలేరు, ఎందుకంటే ఆయన దేవునిగా ఉన్నాడు. నిజానికి ఆ రచయిత ఏ దేవదూత కూడా మానవుడిగా మారి రాజ్యమును స్వతంత్రించుకోవడానికి సరిపోరు. దేవదూతలు యేసును ఆరాధించవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాడు. 5-6 మొదటి 1 యేసుక్రీస్తు రాజుగా ఉన్నాడు. మనము గుర్తించదగినది ఏమిటంటే యేసుక్రీస్తు మానవుడిగా మారినప్పుడు కొంతకాలం వరకు ఆయన దేవదూతల కంటే తక్కువ వాడిగా ఉన్నాడు. మనలో ఒకని వలె ఆయన మారి ఉన్నాడు. దైవిక వ్యక్తులు అయిన దేవదూతల కంటే మానవులు తక్కువ స్థాయిలో ఉన్నారు. హెబ్రీ గ్రంథ రచయిత ఈ రీతిగా ప్రశ్నిస్తాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? నీవు వాణ్ణి దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 2:6-9 మనము దీన్ని గమనించగలము. యేసుక్రీస్తు చేసిన ఈ కార్యము వలన వచ్చిన ఫలితం ఏమిటి? రక్షణ అని మనం చెప్పవచ్చు. అది వాస్తవమే కావచ్చు, కానీ హెబ్రీ రచయిత ఆశించిన రీతిగా మనము తెలుసుకోవాలన్న సత్యమును మనము వెలివేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చుటను బట్టి ఆయనను వెంబడించే క్షయమైన వ్యక్తులు దైవికమైన వ్యక్తులుగా మరియు ఒకే కుటుంబానికి చెందిన సభ్యులుగా మార్చబడతాం. ఒక దినాన మన మరణంలో కానీ లేక భూమి మీదకు ఆయన తిరిగి వచ్చే సమయంలో కానీ ఈ రాజ్యం యొక్క ముగింపు దశ ఒక నూతన ఏదేనులో దైవికమైన సభకు యేసుక్రీస్తు మనలను పరిచయం చేస్తాడు. భూమి మీద ఈ రాజ్యం యొక్క ముగింపు దశలో ఒక నూతన ఏదేనులో దైవికమైన సభకు యేసుక్రీస్తు మనలను పరిచయం చేస్తాడు మరియు దైవిక సభను మనకు పరిచయం చేస్తాడు. ఒక నూతన ఏదేనులో దైవికమైన సభకు యేసుక్రీస్తు మనల్ని పరిచయం చేస్తాడు మరియు దైవిక సభను మనకు పరిచయం చేస్తాడు. ఆయన మన వలె మార్చబడ్డాడు, ఎందుకంటే మనం ఆయన వలె మార్చబడుట కొరకు. హెబ్రీలకు రాసిన పత్రిక 2:10-13 ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి, అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని అనను. ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. ఎలోహీం యొక్క దేవుని సభ ముందు మానవుడిగా మారేటప్పుడు ఆయన బాధపడుటకు బదులుగా వారికంటే తక్కువ స్థాయిలోకి మార్చబడటం అంటే ఏమిటో యేసు ప్రత్యక్షపరిచాడు. ఇదంతా ఒక గొప్ప వ్యూహంలో ఒక భాగం. సమాజంలో నిలువబడి ఆయన మనలను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను ఇప్పటి నుండి మనమందరము శాశ్వతముగా కలిసి ఉంటాం. అది ప్రారంభము నుండి ఉన్న ప్రణాళిక. దేవుని యొక్క దైవిక మహిమ గల కుటుంబంలోనికి ప్రవేశించడమే మన గమ్యం. పౌలు దీనిని రోమాపత్రిక 8:18-23 వాక్యంలో ఆ వచనాలలో చక్కగా వివరిస్తాడు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నామని రాయబడి ఉంది. ఇదే వర్తమానంలో పౌలు విశ్వాసులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. రోమా విశ్వాసులతో అతడు ఇలాగ చెప్తున్నాడు. రోమాపత్రిక 8:29 తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించని రాయబడి ఉన్నది. కొరింతి సంఘముతో కూడా పౌలు ఇలాగ చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచే ఆ పోలికగా మార్చబడుచున్నామని రాసి ఉన్నాడు. అలాగే 1 కొరింథీయులకు రాసిన 15:53 మరియు మన యొక్క మానవ దేహము మార్చబడబోతుంది అని చెప్తూ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్చమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నదని రాస్తూ ఉన్నాడు. అలాగే పేతురు కూడా తన పత్రికలో 2 పేతురు 1:4 ఇలాగు చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క కుటుంబ సభలో ప్రవేశించడం అనగా దాని అర్థము దైవ స్వభావమునందు పాలివారగుట అని ప్రస్తావించాడు. అలాగే యోహాను కూడా 1 యోహాను 3:2 దీనిని ఇంకా క్లుప్తంగా చెప్పాడు, ఆయనను పోలియుందుము అని రాయబడి ఉన్నది. ఎందుకు ఈ విషయాలు? క్రైస్తవులముగా బహుశా చాలాసార్లు మనం విని ఉండవచ్చు, మనం యేసు వలె ఉండవలసిన అవసరం ఉందని, ఖచ్చితంగా ఉంటాము అని కూడా మనం దానిని విన్నప్పుడు ఆ క్రమమును మంచిగా ఉండడం లేక చెడు లేకుండటం అనే కోణంలో ఆలోచిస్తాం. వాస్తవానికి మనం గ్రహించలేని ఆలోచనను ఆ ఆలోచన నుండి మనం తప్పిపోతూ ఉంటాం. అదేమనగా ఒక దినాన మనము యేసు వలె ఉండబోతున్నాం అనే ఖచ్చితమైన ఆలోచన, యేసు వలె మనం ఎంతవరకు ఉండలేదు అని బాధపడటంకు బదులుగా మంచి చెయ్యి అని మన హృదయంలో ప్రతిజ్ఞ చేయుటకు బదులుగా ఆయన చేసిన మరియు చేయబోయే కార్యముల ద్వారా కలిగే ఆశీర్వాదములు ఏమిటో అని, ఆయన వలె ఉండుట అంటే ఏమిటో ఆలోచించవలసిన అవసరము మనకు ఉన్నది. క్రీస్తును పోలి ఉండుట అనే లక్ష్యం నుండి మనం తప్పిపోతే దేవుడు మన మీద తన కోపమును చూపిస్తాడు అనేది ఒక వ్యర్థమైన వేదాంతం. ఆ వేదాంతము దేవుని కృపను బాధ్యతగా మారుస్తుంది. లేక మనం ఏమై ఉండాలి అని ఆయన నిర్ణయించాడో మనల్ని సృజించుట ద్వారా దేవుడు దేనియందు ఆనందపడ్డాడో దానిని బట్టి ఒక దినాన మనము ఆయన కృతజ్ఞులై ఉంటాం. 8:29 మరియు దేవుని కుటుంబంలో మనతో కలిసి ఉండే అందుకు అంధకార శక్తుల బానిసత్వంలో ఉన్న ప్రజలు వచ్చేలా మనం జీవించాలి. ఒక కోణం అంతరంగంలోనికి సూచిస్తూ ఉంది, మరొక కోణం పరలోకము వైపు సూచిస్తూ ఉంది. ఇవి ఇప్పుడు ఒక క్రైస్తవ జీవితం. మనం ఇంకా అంధకారమునకు బానిసలుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించిన వ్యక్తిని సంతోషపరచడంలో తప్పిపోతామేమో అనే భయమును గుర్చి కాదు. కానీ ఒక క్రైస్తవుని జీవితము నిజముగా 2 భావాలను గ్రహించడంలో ఉంటుంది. దేవుని కుటుంబంలోనికి మన యొక్క దత్తత, దాని అర్థం యేసుక్రీస్తు మన సహోదరుడు. మరియు దేవుడు యేసుక్రీస్తును ప్రేమించినట్లుగానే మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మరియు భూమి మీద తన రాజ్యమును ప్రారంభించాలి అన్న దేవుని ప్రణాళిక మన ఉద్దేశం అయి ఉండాలి. మనం అలాగూ ఉన్నాము మరియు అలాగూ ఉండాలి కూడా. దేవుని యొక్క నూతన దైవిక సమాజంలో ఆయన మన తండ్రి, మనము ఆయన పిల్లలం. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడ శాశ్వతముగా నివసించటానికి మనము నిర్ణయించబడ్డాం. మనము ఆయన జత పనివారం. అదృశ్య అంధకార శక్తుల చెరలో ఉన్న వారిని మరియు లేదా మృతులకు ప్రభువుగా ఉన్నవారి ఆధీనంలో ఉన్న వారిని విడిపించటానికి దేవునితో కలిసి పనిచేయుటకు మనము నిర్ణయించబడ్డాము. ఏదేని నుండి ఏదేని వరకు బైబిల్ చెప్పేది అంతా ఇదే. ఇదే నీ అంతిమ గమ్యం. ఇప్పుడు నీ జీవితము దేవుని కుటుంబంలో నీ స్థానాన్ని సంపాదించుకోవడం కాదు, అది సంపాదించుకునేది కాదు, అది ఒక వరం. ఇప్పుడు నీ జీవితము నీ యొక్క దత్తతను బట్టి దేవునికి వందనాలు చెప్పడం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దాని యందు ఆనందించడం మరియు ఇతరులను మీతో భాగస్వామ్యులుగా చేయడం.